Hallelujah.
Hallelujah.
I really enjoyed Dan sharing this morning. It was very challenging and encouraging.
పొద్దున సహోదరుడు డాన్ గారు చెప్పినటువంటి మాటలు చాలా ఉత్సాహపరిచయంగా ఉన్నవి, సవాలుగా కూడా ఉన్నవి.
We want to see both sides of this word that's presented about the coming of the Lord.
క్రీస్తు రెండవ రాకడను గురించినటువంటి రెండు సైడ్లు మనం చూడాలి.
One side is it seems extremely challenging because we have to overcome.
ఒకటేమో మనము ఓవర్కమ్స్గా అంటే జయించువారిగా ఉండాలి.
But we must also see the side of great encouragement.
అంత మాత్రమే కాకుండా మనం ఈ యొక్క పరుగు పందాన్ని పరిగెత్తడానికి మనకు ఉత్సాహం కావాలా, ప్రోత్సాహం కూడా కావాలి.
We can look away at Jesus, the author and finisher of our faith.
విశ్వాసానికి కట్టడానికి కొనసాగించే యేసు వైపునకు మాత్రమే మనం చూడాలి.
The Lord will supply us to run the race for the prize.
కనుక ఈ యొక్క పరుగు పందాన్ని పరిగెత్తడానికి ప్రభువే మనకు సహాయపడునుగాక.
We can do all things through Christ who strengthens us.
అందు బలపరచువాడైన నేను సమస్తమును చేయగలను.
Hallelujah.
Hallelujah.
The Lord can strengthen the smallest sister or brother to be an overcomer.
కనుక దేవుడు ఒక చిన్న సహోదరుని కానీ చిన్న సహోదరుని కానీ బలపరచడానికి దేవుడు సహాయపడగలడు.
It does not depend upon your level of intelligence or your Bible knowledge.
అయ్యి అక్కడ మోటార్ సాఫ్ట్వేర్ చేయండి, దయచేసి నీళ్లు పోతున్నాయి కదా, ఇది మనకి ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందని కాదు, కానీ ప్రభు మాత్రమే. యోషువా,
ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిసీవింగ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్.
ఇది దేవుని కృప మాత్రమే.
వెన్ వి ఓవర్కమ్, ఇట్ ఇస్ నాట్ బై అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విల్ పవర్.
ఏదైనా ఒక శోధనగా మనం జయించామంటే దానికి కారణం మన శక్తిని బట్టి మాత్రం కాదు.
ఇట్ ఇస్ బై అస్ బీయింగ్ సో మచ్ డిపెండెంట్ అపాన్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్.
ఏంటంటే దేవుని మీద ఆధారపడటమే మన శక్తి.
దట్ ఇస్ వై దేర్ ఎంఫసైజ్ ది నీడ్ టు బి ఆల్వేస్ బి ప్రేయింగ్ సో దట్ గాడ్ కెన్ సప్లై us.
కనుక ఎంత అవసరం ఉందంటే మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం దేవుని శక్తి కొరకు.
పాల్ సేడ్ ఐ లేబర్ మోర్ దన్ దెం ఆల్.
చూడండి, నేను ప్రయాసపడుతున్నాను అని పౌలు చెప్తున్నాడు.
యట్ నాట్ ఐ, నాట్ మై బిగ్ powerful strength is Paul.
ఎంత ప్రయాసపడుతున్నా కూడా ఆ ప్రయాసపడుతున్న నేను కాదు.
But the grace of God with me.
యేసు కృప నాలో ఉంది, నేను ఈ విధంగా చేస్తున్నాను.
Brothers and sisters, the grace of God is with us.
దేవుని కృప మన మధ్య మనలో ఉంది.
We can all be overcomers.
మనమందరం కూడా జయించేవాళ్ళం అన్న వాక్యం సూచనే.
This passage that Dan mentioned in Luke 21, verses 34 through 36.
లూకా 21:31 వరకు చదివాడు గారు.
We're not going to go over this again, but I want to recommend that you memorize these verses.
కనుక లూకా 21 ఇప్పుడు డాన్ గారు చెప్పిన మాటలు మీరు కంఠస్థం చేయండి. ఏ సమయంలో కూర్చో.
Use them in your personal prayer often.
కనుక మీ ప్రార్థనలో దేవుని మాటలు పెట్టి ప్రార్థన చేయండి.
Pray that the Lord will help you examine your heart and have it right before Him.
ప్రభు మీ యొక్క హృదయాన్ని పరిశోధించనివ్వండి.
Pray that you may have strength and overcome in order to be standing before the Son of Man.
మనుష్యకుమారునితో నిలువబడి శక్తి గలవారుగా ఉన్నట్లుగా ప్రార్థించండి.
Memorizing and going over these verses will be a great help to all of us to remember to overcome for the kingdom.
కనుక దేవుని రాజ్యంలో జయించేవారుగా మనం ఉందాము.
Okay, we're going to continue from yesterday on the matter of selective rapture.
కనుక సెలెక్టివ్ ర్యాప్చర్ అంటే కొంతమంది ప్రత్యేకించబడిన వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే ర్యాప్చర్ లో వెళ్తారని చెప్పేసి ఒక సిద్ధాంతం ముందుకు వచ్చే వాసుపాటు.
The Lord said to be ready because we do not know the day or the hour when he suddenly will come.
కనుక మనిషి కుమారుడు ఎప్పుడు వస్తారో మీకు తెలుసు తెలియదు, కనుక అకస్మాత్తుగా ఆయన వచ్చిన కనుక ప్రార్థనలో ఉండండి. కనుక ఆత్మీయంగా సిద్ధంగా ఉండాలి.
It has to do with our growth and our maturity.
మన యొక్క ఎదుగుదలకు సంబంధించింది, నిశ్చయతకు కూడా సంబంధించింది.
It has to do with our present condition right now and how much we are spiritually alive unto the Lord.
కనుక దేవునికి మనము ఎంత సజీవంగా ఉన్నాం మన సాక్ష్యం విషయంలో కూడా, మన ఆత్మీయ జీవిత విషయంలో కూడా, ఇది కూడా ప్రాముఖ్యమై ఉంది.
Now I want to share with you another portion of scripture which deals with this principle of rapture.
కనుక ఈ యొక్క సెలెక్టివ్ ర్యాప్చర్ గురించి నిన్న ఆయన గారు మాట్లాడిన దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం.
The whole picture in the Bible about this has to do with the matter of hearts.
కనుక హృదయాలకు సంబంధించినటువంటి మాటలు మనం మాట్లాడుకోబోతున్నాం.
We're not going to read these verses from Leviticus, but I want you to write down some verses from Leviticus. Read these verses later. Leviticus 23, 10-22. All these verses simply tell us is this. That God has a principle in hearts.
చూడండి, దేవుడికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
అండ్ ద ప్రిన్సిపల్ ఇస్ దట్ ద ఫస్ట్ రైపెన్ ఫ్రూట్స్ ద ఫస్ట్ రైపెన్ గ్రెయిన్ ఐ షుడ్ సే ఫస్ట్ రైపెన్ గ్రెయిన్ ఇస్ హార్వెస్టెడ్ ఫస్ట్ యాస్ ద ఫస్ట్ ఫ్రూట్స్.
ప్రథమ ఫలాలు అంటే ఆ యొక్క పంటలో ప్రథమ ఫలాలు దేవుడు చూస్తున్నాడు.
దెన్ లేటర్ దేర్ ఇస్ ఎ జనరల్ హార్వెస్ట్ వెన్ ద రెస్ట్ ఆఫ్ ది క్రాప్ ద రెస్ట్ ఆఫ్ ద వీట్ ఇస్ మెచ్యూర్.
కనుక ప్రథమ ఫలం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అంటే పంట అంతా కూడా సిద్ధంగా ఉందని మనకు అర్థమవుతుంది.
దిస్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ది ఓవర్కమర్ రాప్చర్ ఆర్ ది సెలెక్టెడ్ రాప్చర్.
కనుక చేయించు వారు ఎట్టబడటం అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం.
లెట్స్ రీడ్ మార్క్ చాప్టర్ 4,
మార్క్ సువార్త 4వ అధ్యాయము
26-29
వరకు.
మరియు ఆయన మనుషుడు భూమిలో ఇతనము తల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు ఏర్పడచ్చు అనగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలసి జరిగినట్లే దేవుడు రాచకూడదు. భూమి మొదట మొలకలు తర్వాత వెన్నులు అటు తర్వాత వెన్నులో ముందులు గీజాలను అనంతట తానే పుట్టించరు. పంట పడినప్పుడు కోత కాలం వచ్చినదని చేతిగాడు వెంటనే పడవలు పెట్టి కోయినని చెప్పారు.
This tells us that when the grain is ripe, when it is mature, then it is harvested.
Ganaka panta pantalu gurinchi maatladutunnadu. Aa yokka vaati chusinappudu aa pantalu chusinappudu aa parivaram telisindaramata oka kotha siddhanga unnadi.
We are God's field, we are God's crop, in a sense growing in Christ for a great coming harvest.
మనము దేవుని యొక్క పంట అయి ఉన్నాము, క్రీస్తులో ఎదుగుతున్నటువంటి మన పంట అయి ఉన్నాం.
Matthew 13:30-39
ఏంటది మత్తయి 8వ అధ్యాయం మత్తయి 13:30-39 చదవండి.
ఆయన మరియకు కుమారుడు వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో నిండిన ఆ బీజలు పోయినది. అది విత్తనముల నీటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు పూల మొక్కల నీటిలో పెద్దదై ఆకాశపక్షి వచ్చి దాని కొమ్మల యొక్క చెప్పగలను. ఆయన మరియకు కుమారుడు వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పెట్టి అందరి పురిగి పొందువారు మూడు కుంచెముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలినది. దీనిలో నా నోరు తెరచి కుమార రీతిగా బోధించగలరు, లోకము పుట్టినది మొదలుకొని పరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పగలరు అని ప్రవక్త చెప్పిన మాట జరగనట్లు ఏసు ఈ సంగతి తిని
జనసమర్చుకుమారీ
పంట గురించి మాట్లాడుతున్నాయి. కోత.
అండ్ ఇట్ సేస్ ద హార్వెస్ట్ ఇస్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్.
కోత జరిగింది అంటే యుగ అంతమప్పుడు జరిగింది.
ఇన్ దిస్ పారాబుల్ ఇన్ మత్తయి 13
మత్తయి 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానం,
ఇట్స్ టాకింగ్ అబౌట్ టూ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ దట్ ఆర్ గ్రోయింగ్.
రెండు రకాల పంటలు ఎదుగుతూ ఉన్నాయి.
వన్ ఇస్ ద వీట్ అండ్ ది అదర్ ఆర్ ద టేర్స్ ది అన్బిలీవర్స్.
చూడండి, ఒకటేమో గోధుమలు, ఇంకోటేమో.
But we are focusing now on the harvest of the believers, the wheat
మనమైతే విశ్వాసుల పంట మీద మాట్లాడుకోబోతున్నాము. ఆ విశ్వాసులే గోధుమలు.
God will have a harvest of his believers at the end of the age.
యుగ అంతమప్పుడు మాత్రమే దేవుడు ఈ పంటను కోయబోతున్నాడు.
This means he will bring it in. It's like you have a harvest, you bring it into the field, right? God's going to bring his harvest to himself at the end of the age.
యుగ అంతమప్పుడు దేవుడు ఈ పంటను కోయబోతున్నాడు.
Now, in Revelation chapter 14, we will see this harvest.
ప్రకటన 14వ అధ్యాయంలో ఈ పంటను మనం చూస్తున్నాం, కోతని. ప్రకటన 14 యెహోషువ అక్కడ కొన్ని మోటార్లు ఉన్నాయి. ఏ మోటార్ కూడా తిరగకుండా చూడాలి. నీళ్లు ముందు పడుతున్నాయి, వెనకాల పడుతున్నాయి, అయిపోయింది.
ఓకే, నోటిస్ ఇన్ trying to find first, the word first roots where it's at. Verse 4 is describing these people in the first five verses, and verse 4 says they are first fruits to God and to the Lamb.
So it's 14 verse 4.
Yeah.
ప్రకటన 14:4 వీరు ప్రథమ ఫలములు అని చెప్పేసి వాక్యంలో ఉంది.
ఒకటి నుంచి 5
వరకు వచనాల్లో మీరు గుర్తుకొచ్చి మాట్లాడుకుందాం.
But the big point I want to make here is this company of 144,000 are called first fruits to God and to the Lamb.
144,000 మంది ఎవరంటే ప్రథమ ఫలములు దేవునికి, తర్వాత గొర్రె పిల్లలకు.
But if you will notice in Revelation 14, the whole chapter goes in a sequential time sequence.
అక్కడ కొన్ని కాలాల గురించి చెప్పబడింది. 14వ అధ్యాయంలో ఆ సీక్వెన్స్ గురించి చెప్పబడింది.
And when you get down to verse 14 and 15, there is a harvest. That's the general harvest following the first fruit harvest.
ప్రథమ ఫలముల తర్వాత 14వ వచనం 17వ వచనంలో చెప్పబడేది జనరల్ హార్వెస్ట్, అంటే సహజంగా కోసేటువంటి కోత.
Read verses 15 and 16. Or no, 14 through 16. Read 14 through 16.
14:16 చదవండి. 14వ అధ్యాయం సైకా.
మరియు నేను చూడగా ఇదిగో తల్లి మేకము కనబడెను. మనుష్య కుమారి మేకలు ఆ మేక మీద ఆశ్రుడైండెను. ఆ దివసమిత సువర్ణ కిరీటములు చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరియ కూడ దేవాలయం నుండి వెడలి వచ్చి భూమిపై పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేక మీద ఆశ్రయిన వారితో చెప్పాను. మేక మీద ఆశ్రయిన వాడు తన కొడవని భూమి మీద లేక
these are the living believers on the earth that are harvested at the end of the age by Christ. But this is a general harvest later after the first fruit harvest.
ప్రథమ ఫలములు తరువాత జరిగేటువంటి కోత ఇదన్నమాట. యేసు ప్రభు వారి కోసం యుగ అంతమప్పుడు జరిగేటువంటి కోత 14:16. కానీ ముందు ఒక కోత ఉంది, అదేంటంటే ప్రథమ ఫలములు.
Notice in verse 15 he says that it's time to reap because the harvest is ripe.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పంట సిద్ధంగా ఉంది, కోత కాలం వచ్చినది అని చెప్పేసి వాక్యం. ఇక్కడ
the ripeness again represents the maturity of the grain. It has grown to full maturity.
కనుక చర్చి సంఘము పరిపక్వ దిశలోకి వచ్చింది, కనుక పంటను కోయాలని చెప్పి స్వరం వినబడతను మనం గమనిస్తున్నాం.
Now immediately following that harvest of believers, you'll see in the next few verses it's a harvest of unbelievers thrown into the wrath of God.
ప్రథమ పరుగులు కోత, ఇంకో కోత ఏంటంటే అవిశ్వాసమైన పంట. ఈ పంటను కోయడం అన్నమాట తర్వాత.
ఓకే, అగైన్ First fruits are those who ripen early, who are mature in Christ.
కనుక అవిశ్వాసులు అనే వాళ్ళు ఎవరంటే వీళ్ళు క్రీస్తులో లేని వాళ్ళు అనమాట. ఆ కోత వేరు.
These are the overcomers who are raptured early.
అయితే దీనికంటే ముందు జరిగినటువంటి పదవ ఫలం ఏంటంటే వారు ర్యాప్చర్ అయిన వాళ్ళు తెచ్చుకోబడ అంటే సంఘం ఎత్తబడినప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఒకటి ముందు ఉన్న
వాళ్ళు.
కనుక ఇక్కడ నేను గమనిస్తున్నాను కదా చివరి కోట ఏంటంటే అవిశ్వాసులు.
Revelation 14 has this sequence. You can just write this down.
Gospel message is going to come out of China.
First fruit harvest is verses 1 through 5.
Vagatunchi ayu varaku pradham phalamulu. Gospel message pradham phalamulu kota vagatana 14 1 nunchi 5 varaku gospel.
Then in verses 6 and 7, that's when the angel pronounces that the hour of God's judgment has arrived.
ఆరు ఏడు వచనంలో దేవదూత ఒక ప్రకటన చేస్తుంది, తీర్పు బయలుదేరుతున్నది అని, తీర్పు వచ్చేస్తుందని.
సో హియర్ వి సీ ది ఫస్ట్ ఫ్రూట్స్ ఆర్ రాప్చర్డ్ అవుట్ బిఫోర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఫాల్స్.
దేవుని తీర్పు రాక మునుపు జరిగేటువంటి ఎత్తుకోబడటం అంటే రాప్చరే ప్రథమ ఫలములు అని జాగ్రత్తగా.
వర్స్ 8 ఇస్ ది గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ బాబిలోన్.
8వ వచనంలో దేవుని యొక్క తీర్పు బబులోను దేశము పట్ల.
This is the Babylon of Revelation 17 and 18.
కనుక ప్రకటనలో 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి బబులోను అన్నమాట. ఇక్కడ బబులోను.
Verse 9 to 13.
9 నుంచి 13వ వచనం వరకు
is a warning about worshiping the Antichrist. And it's a time of persecution of the saints. That's in verses 9
to 13. Asundara 9 nunchi 13 varaku antya kristu dinamulalo viswasulaku saints ku parishuddhulaku jarigetuvanti shramalu.
So verses 6 through 13 describe many judgments and difficulties and persecutions that follow the first fruit rapture of the overcomers.
ప్రకటన 14వ అధ్యాయము 6 నుంచి 13 వరకు నానా రకాలైనటువంటి తీర్పులు, ఆ యొక్క జడ్జిమెంట్స్ మనం చూస్తున్నాం. ఎప్పుడంటే జడ్జిమెంట్స్ మొదలయ్యేది ప్రథమ ఫలములు కోసిన తర్వాత.
In the Greek language it is very specific that these three angels are in an order. Angel number 1, then a second angel, then a third angel. So these verses are all in a strict time sequence.
సమయ సంపూర్ణంగా జరుగుతున్నాయి ఇక్కడ. మొదటి దేవదూత, రెండవ దేవదూత, మూడవ దేవదూత. కనుక ప్రతి వాణికి కూడా ఒక బాధ్యత, ఒక సమయం కేటాయించబడింది ఇక్కడ.
Now let's talk about this overcomer company that's shown in verses 1 through 5 as the first fruits.
ప్రథమ ఫలం అంటే జయించు వారి యొక్క సైన్యము, లేదా జయించు కంపెనీ అని పెట్టుకోండి. ఓవర్కమర్స్ అంటే జయించేవారు. వారి గురించి ఒకటి చైర్ వరకు ఉంది.
I think all of us recognize the book of Revelation has literal things and symbolic things.
ప్రకటనలో చెప్పబడిన మాటలు జాగ్రత్తగానండి, మాటకు అదే అర్థం వచ్చాయి. కొన్ని మాటలు అయితే కొన్ని మాత్రము సింబాలిక్ అంటే ఉదాహరణకు వాడినట్లుగా మనం చెప్పుకోవచ్చు.
Of course the symbolic things represent something literal.
సింబాలిక్ థింగ్స్ కూడా అంటున్నాం, సిలువు పెట్టుకున్నాం, సిలువు సాదృశ్యంగా మనం పెట్టుకుంటున్నాం. అది ఒక అర్థం ఉంది.
Whatever symbolism is used, it's to give a particular characteristic to focus on concerning the literal fact.
ఒక సింబల్, ఒక ప్రతిమ అంటే ఒక సింబల్ మనం పెట్టుకున్నామంటే ఆ సింబల్ వెనకాల ఏదో ఒక ప్రమాదం ఉంటుంది. దీప స్తంభం పెట్టుకున్నా, సిలువును పెట్టుకున్నా, దానికి ఒక అర్థం ఉంటుంది.
It is not easy always in the book of Revelation to figure out what is symbolic and what is literal.
కనుక మరి మాటకు ఉన్న అర్థము లిటరల్ గా ఆ మాటను అర్థం చేసుకోవాలా, సాదృశ్యంగా చెప్పాడా అని జడ్జి చేసుకునే విషయంలో కొంత భయం ఉంటుంది. కూర్చో జాస్ట్ కూర్చోండి.
I'm going to give you my thoughts on these overcomers in verses 1 through 5, and my thoughts will be that some things are symbolic and some things maybe are more literal.
కనుక నాకు తెలిసినటువంటి మాటలు కొన్ని చెప్తాను దీని గురించి. ప్రకటన 14 1 నుంచి 5 వరకు
First of all, this group is with the Lamb and they're standing on that side.
సియోను పర్వతం మీద ఆయనతో కలిసి నుంచున్న వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క గ్రూప్ ప్రథమ పౌరులు.
I believe this is the heavenly Mount Zion that Gary mentioned the other day.
ఇది ఏంటంటే సియోను పర్వతము ఈ పర్వతం మీద ఉన్నటువంటి సైన్యం వీళ్ళు.
I don't believe it's the Mount Zion in Jerusalem in Israel.
ఇది ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సియోను కాదు. Even it's a spiritual application or
it's an actual place in the third heaven.
Okay.
But it's not earthly.
సియోను పర్వతం అనేది భూమి మీద ఉంటున్నది యెరూషలేములో. సియోను పర్వతం అనేది పరలోకంలో ఉంటున్నది కనుక అది ఆత్మీయ అర్థం ఇచ్చేదిగా ఉంది.
The reason I believe that is at the end of verse 3 it says that this group of 144,000 are purchased from the earth.
ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈ 144,000 మంది వీరు భూమి మీద నుంచి కొనబడిన వారు తీసుకొనబడిన వారు అని చెప్పేసి భూమి మీద నుంచి ప్రత్యేకించబడిన వారు అని చెప్పి
చెప్పబడుతుంది.
కనుక వారు భూమి మీద నుంచి వేరుపరచబడ్డారు ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి సియోను పర్వతం మీద వారు ఉండడానికి తీసుకోబడ్డారు. హల్లెలూయా.
ద 144,000 is probably symbolic. But if someone wants to say it's literal, that's okay. I think it's symbolic, and I'll tell you why. In the Bible, the number 12 represents God's perfected government in His sphere of governance. Which is the church. 12 was the number for the church.
12 అనే సంఖ్య పరిపూర్ణతకు దేవుని యొక్క దృష్టిలో సాదృశ్యమై ఉన్నది. కనుక సంఘమును 12 మంది దేవుడు మొదలెట్టడానికి ఒక కారణం ఉండవచ్చు.
So 12 times 12 times 1,000 is 144,000.
12 తర్వాత మళ్ళా 12 అట్లా లెక్కేసుకుంటూ పోతే 144,000 వస్తుందంట.
This means a perfected company that perfectly represents what God wants in the church.
అంటే సాదృశ్యంగా ఒక పర్ఫెక్ట్ కంపెనీగా అంటే పరిపూర్ణ సైన్యముగా 144,000 అనేది సాదృశ్యంగా ఉన్నది.
It's not the whole church, but it's a perfect representation of what God wants for the whole church.
అది పూర్తి సంఘం కాకపోయినప్పటికీ కూడా సంఘము నుంచి దేవుడు కోరుచున్నటువంటి వారు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
Written on them is the name of the Lamb and the name of His Father on their foreheads.
వీరికంటే మరికల యొక్క పేరు తండ్రి యొక్క పేరు వారి మీద ముద్రించబడి ఉన్నది.
This group of overcomers, by having carried this name, means they are fully identified with Christ and God the Father, and that they have the same character as Christ and God.
కనుక తండ్రికి కుమారునికి ఉన్న స్వభావము వీరి కూడా ఉంటుందన్నమాట. అందుకని వీరి యొక్క నుదుట్ల మీద తండ్రి పేరు కొడుకుల యొక్క పేరు ముద్రించబడి ఉన్నది.
They sing a special song which indicates something of their experience and something of their fellowship and enjoyment of God that they have learned throughout their whole lifetime.
కనుక వారి జీవితాంతము నేర్చుకున్నటువంటి విషయాలను గొర్రెలను గురించి ఒక పాటగా వారు పాడుతున్నారు.
These are ones who have had rich experiences of Christ and now are celebrating all that in the presence of the Lamb.
కనుక గొర్రెల యొక్క సన్నిధిలో వీరు ఉత్సాహమైన పాటలు పాడుతున్నారు.
Now verse 4 becomes difficult for us.
నాలుగవ వచనం కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి.
Because someone might say, well, look, this must be only men because it says they are not defiled with women and they have kept themselves chaste for a virgin. This is a symbolic of their purity.
ప్యూరిటీకి అంటే వారి యొక్క పరిశుద్ధతకు ఇది ఒక నిదర్శనమై ఉన్నది.
అకార్డింగ్ టు ది న్యూ టెస్టమెంట్ దేర్ ఇస్ నో డిఫైన్మెంట్ యాజ్ రిస్పెక్ట్ సెక్స్ ఇన్ మ్యారేజ్.
కనుక కొత్త నిబంధన ప్రకారము వివాహం చేసుకోవడం తప్పు కాదు, స్త్రీ సాంగత్యం చేయడం తప్పు కాదు. ప్రభు పెట్టినటువంటి వివాహ వ్యవస్థ
Hebrews 13:4 tells us that marriage is held in honor by God.
దేవుని చేత ఘనపరచబడిన వివాహ వ్యవస్థ అని హిబ్రూ 13
And the proper marriage bed is not any defilement.
కానీ వివాహం చేసుకోవడం అనేది అది దేవుని యొక్క ఆత్మను అతిక్రమించినట్లు కాదు, లేకపోతే ఘోరమైన పాపం చేసినట్లు కాదు.
సో ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ జస్ట్ టు మెన్ హూ ఆర్ వర్జిన్స్. దిస్ గ్రూప్ ఇస్ నాట్ లిమిటెడ్ జస్ట్ టు మెన్ హూ ఆర్ వర్జిన్స్.
ఈ యొక్క పురుషులు కేవలం స్త్రీ సాంగత్యం చేయని వారు మాత్రమే కాదు.
దిస్ ఇస్ నాట్ లాంగ్వేజ్ హియర్ టు డిస్క్రైబ్ దీస్ పీపుల్ ఇస్ టు షో దేర్ వండర్ఫుల్ purity towards Christ and God.
Christu patla devuni patla variki unnatundi kalampulu vari shuddhikarana vari parishuddha oka sadrushyamga ikkada vaadaru tappa nijanga devu peni chesukovalani ani matram kaadu.
I have no doubt that in the first Jewish rapture there will be many dear sisters in Christ.
ప్రథమ పత్రులు దేవుడి యొక్కకు వెళ్ళినప్పుడు మొదటగా వీరు ర్యాప్చర్ అయిన వారంలో ఎత్తుకోబడిన వారంలో స్త్రీలు కూడా ఉండొచ్చు.
Some of the most godly people we know are some of the dear sisters.
చూడండి, ఎంతో దేవుని కొరకు త్యాగపూర్తిమైన భక్తిలో ఉన్నవారు ఎంతో మంది సహోదరులు ఉన్నారు.
But this symbolism is used to show the great purity of these overcomers in their relationship with Christ during their walk on the earth.
జయించి వారి యొక్క స్వభావాన్ని స్వాభావికంగా లేకపోతే సాదృశ్యంగా చెప్పడానికి మాట వాడారు.
In fact, immediately following in verse 4, it says that they are those who follow the Lamb wherever he goes.
గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా గొర్రెపిల్లని వెంబడించే వారిగా నిలువున్నారు.
These are those who are so given to be obedient to Christ and follow him, taking up their cross, denying themselves, and follow him wherever he would lead.
వీరు వారిని వారు ఉపేక్షించుకుని క్రీస్తు ఎక్కడికి వెళ్తే క్రీస్తుని వెంబడించేవారుగా ఈ యొక్క విశ్వాసులు ఉన్నారు.
And then when it says in verse 5, no lie was found in their mouth, it's talking about their truthfulness and their absolute highest standard of morality.
కనుక నీతికి నిదర్శనమై నిదర్శనమై ఉన్నారు, వారి పరివర్తనకు నిదర్శనమై ఉన్నారు ఈ ప్రథమ ఫలములు.
God is saying this first fruit company has really appeared before him in Mount Zion blameless.
కనుక పరలోకములో ఉన్న సియోను పర్వతములో వీరందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షమయ్యారు, వారిలో ఎటువంటి పాపము లేకుండా మీరు ఉన్నారు.
This is not me. This does not mean in this life we are to attain to sinless perfection.
Kanaka meena thamu sariga manam anna chesukovali.
It does mean that we are to seek the Lord with all of our heart and love the Lord God with all of our heart, strength and mind.
Kanaka pona hrudayamto pona manasuto manam devunu nirgevaraga undali.
That we want to follow him wherever he goes.
క్రీస్తు ఎక్కడికి వెళ్తే క్రీస్తు ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళేవారే మనం ఉండాలి.
We don't want to be defiled by the world, by sin.
ఈ లోకమైనటువంటి పాపములో పాపమంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా కూడా దేవునికి సంబంధించింది కానప్పుడు దాన్ని సాంగత్యం చేసేవారే మనం ఉండకూడదు.
But if we do happen to sin, which happens to all of us, we turn away from it and confess it and are cleansed and made spotless before God.
కనుక ఒకవేళ మనం పాపం చేసినట్లయితే సహోదరులు, ఒకసారి మనం పొరపాటు చేసుకుందాం, పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి అక్కడి నుంచి వెలుగులో వరకు మనం ఉండాలి. జోతి బాబు
గుర్తుపెట్టుకోవాలి.
మీ సరే కానీ ఏ మాత్రం దేవుని కంపెనీలో ఉండాలనుకుంటున్నాను. ఈ మీరు కూడా అనుమానం కోరుకుంటారా అని అభిమానం చెప్పండి.
Now, I would just talk a little bit about the general harvest.
ఇప్పుడు ప్రథమ ఫలము గురించి ప్రధాని చెప్పాడు 14వ అధ్యాయంలో వీళ్ళు ప్రథమ ఫలములు. ఇప్పుడు జనరల్ కోట అంటే సహజంగా వచ్చిన పంపులు చెప్తారు.
All Bible teachers will tell you the rapture, quote, quote, is found in 1 Thessalonians 4.
మొదటి తెస్సలోనికి పత్రిక మరి 4వ అధ్యాయంలో
There is a rapture in 1 Thessalonians 4. Let's turn there.
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. మొదటి తెస్సలోనికి ఫస్ట్ రాసి ఉన్నాయి గారు, అదే అనుకుంటున్నావా? వై ఎమ్ నాట్ సర్ప్రైజ్.
It talks about those who are dead in Christ will be raised.
Krishna mudraina vaaru lempartaru.
And it talks about those who are alive and remain until the coming of the Lord.
పదిహేనవచనం మేము ప్రభువు మాట్లాడి చెప్పిన ప్రభువు రాకడం వరకు జీవనమైన జీవిని మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సంధించాము. పదిహేడు చదువుతాను. ఆ మీద సజీవులమైన జీవిని మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొలిపబడుతుము. యుగాంతమందు జరిగేటువంటి జనరల్ హార్వెస్ట్ సార్ పైకి మీరు పట్టు చూస్తాను.
The rapture here is the same one we see in Revelation 14 verses 14 through 16.
14 నుంచి 16 వరకు జరుగుతున్నటువంటి మాటలు వస్తా మనం గమనిస్తాం. ఇక్కడ హార్వెస్ట్ లాస్ట్ కదా.
All the ones that are remaining behind, that are left behind, they have matured, and all the dead ones in Christ will be raptured to be with Jesus in the clouds.
ఇది జనరల్ హార్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే నిద్రించిన వారందరూ కూడా మేఘల మీద మేఘమాల కొనుకోబడతాము మధ్యాకాశంలో క్రీస్తుని ఎదుర్కొంటానికి.
సో దట్స్ ఎనఫ్ రైట్ నౌ ఆన్ ది రాప్చర్. యు థింక్ అబౌట్ దిస్ సేయింగ్ అండ్ స్టడీ దట్.
వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి చదవండి.
నౌ లెట్స్ గో బ్యాక్ టు మత్తయి చాప్టర్ 24.
మత్తయి 24వ అధ్యాయం. మత్తయి సువార్త అంటే మరొకసారి పక్కన ఎక్కడ నీళ్లు పోతున్నాయి, అసలు ఉతుకుతున్నారు, ఊర నీళ్లు పడుతున్నాయి వచ్చి, అంటే తారిపోతుంది నీళ్లు కాదు, ఏదో చేస్తుంది పక్కన అండి. ఒకటే శబ్దం పక్కన మత్తయి సువార్త 14 క్షమించాలి 24.
I should have pointed out something before, but you're going to see a difference in Matthew 24 in a couple of sections that talk about the Lord's coming or the Lord's presence. There's a difference in two sections.
ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క రాకడ, రెండు కొంచెం వ్యత్యాసం ఉన్నది.
Yesterday we talked about the section that was like the days of Noah, and everything was normal. Noah went to the ark, and then the flood came.
మూడు రకాలు చెప్పాను కదా. నోవా దినాలు అంత మామూలుగా ఉన్నది, పనులు కలుస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, ఏం తేడా కనపడలేదు. రెండవది ఏంటంటే నోవా పడవలోకి వెళ్ళటం తర్వాత చెప్పలేదు, మూడు భాగాలు చేశాను దాన్ని.
If we think about that, it means that right before the judgment falls, there's a first truth rapture, but life is somewhat normal.
చూడండి, ప్రళయం రాకముందు నోవా దినాలతో మనం పోల్చుకోవచ్చు దేవుని యొక్క రాకండి.
Remember, Noah went into the ark before the flood came.
గమనించండి, నోవా ఓడలోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ప్రళయం రాకమునుపు.
And in the same way, the first fruits will be raptured out before judgment falls on the earth again.
అదే విధంగా ప్రథమ ఫలములు దేవుడు తీసుకుంటాడు ఎప్పుడంటే తీర్పు రాకమునుపు.
But now notice another section that sounds different, and that's back to verses, go back to 29, verse 29.
It doesn't know what to say, it doesn't know what to
say. And read 29 through 31.
ఆకాశ మేఘాలు
Yes. All the way to 31.
So, do you pay over the other?
In this section, the coming of the Lord is after all the judgment, because it talks about after the tribulation and after all these terrible things on earth are happening, then the Lord comes on the clouds in the air.
గనుక ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, శ్రమల కాలం ముగిసిన తర్వాత దేవుడు మధ్యాహ్న రెండవ రాక అప్పుడు జరిగింది.
So we see one section talking about the Lord coming suddenly before the flood, and then another section talking about the Lord coming after all the trials, tribulation, and judgment.
అకస్మాత్తుగా ప్రభు వచ్చేది తీర్పు రాక మునుపు, తీర్పు వచ్చిన తర్వాత ప్రభు యొక్క రెండవ రాక ఉంటుంది. జాగ్రత్తగా తెలుసుకోండి.
Actually, when the Lord comes, he has a presence over the earth in the clouds, in the air, for a period of years.
కనుక ప్రభు వచ్చినప్పుడు ఆయన సన్నిధి మధ్యాకాశంలో ఉండదు. అకస్మాత్తుగా వచ్చినప్పుడు
we don't know exactly how long.
ఎంతకాలం ఆయన ఉండడం అని తెలియదు.
But first he comes suddenly and takes the overcomers, the one taken, the overcomers are raptured up to him in the clouds.
Jainchu varu lepabadi adigo ayanta kalisi akkada untaru.
His presence is hidden from the earth in the clouds.
Bhoomiki teliyinatu pradeshamu, bhoomiki kanipinchinatu pradeshamulo aya sannidhi akkada undadi. Jainchu varu ayanta untaru.
In the clouds he is administrating the judgments that will fall on the earth.
కనుక భూమికి పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఉంటారు.
Then after all the judgments happen, he comes openly on the clouds to reap the final harvest.
కనుక శ్రమలన్నీ ముగిసిన తర్వాత, తీర్పులన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఈ శ్రమ కాలంలో ఆయన అప్పుడు మేఘాల మీద రెండవ రాకంలో ఆయన వస్తాడు.
And also he comes openly to put down the Antichrist and slay him and his armies with a sword of his hand.
ఆర్భాటంతో వస్తాడు ఆయన. రెండవ రాక ఆర్భాటంతో ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చినప్పుడు అంత్యక్రీస్తుని, అతని సైన్యాన్ని, అతనిలోకి యేసు రోజు నుంచి వచ్చేటువంటి మాట ద్వారా వారిని నశింపజేస్తాడు దేవుడు.
సో ద వర్డ్స్ కమింగ్ ఇస్ నాట్ సో సింపుల్, ఇట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టు ఇట్.
కానీ ప్రభు యొక్క రాకడలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నవి, కొన్ని క్రమాలు ఉన్నాయి.
ఫస్ట్ హీ విల్ కమ్ సడన్లీ.
మొదట ఆయన వచ్చేది అకస్మాత్తుగా వస్తాడు.
హీ టెల్స్ us టు వాచ్ అండ్ బి రెడీ సో వి వోంట్ సఫర్ లాస్.
కనుక మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఇక్కడే శ్రమల నుంచి తప్పించబడతారు.
Because he will take one out and leave one here during this time of judgment.
ఎందుకంటే తీర్పు అప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఉండిపోతారు ఇక్కడ.
If we are spiritually ready, he will take us out and we will not be here in the time of judgment. This is the promise in Luke 21 and Revelation 3:10.
అక్కడ 3:10 లోకా 21 ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు, అంటే మిగిలిపోయేవాడిగా ఉండకూడదు. మిగిలిపోతే నీకు తీర్పు ఉంటుంది. ఇక్కడ
after the overcomers are raptured out, then he begins his judgments upon the earth.
కనుక జయించు వారు లేకపోయిన తర్వాత భూమి మీద తీర్పులు ఉంటాయి.
When his judgments are finished, then he comes with his open glorious appearing on the clouds to bring in the final harvest and the final judgment on this fallen world.
ఈ యొక్క శ్రమల కాలం అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అసలు పోక పోయడానికి మళ్ళీ ఆయన వస్తాడు. అప్పుడు అంతిమ తీర్పు ఉంటుంది. ఇంకా అంతా కూడా యుగ సమాప్తం ఉంటుంది.
Is it clear?
అర్థమైందా?
Amen.
Amen.
Okay. Now, Matthew 24.
మత్తయి 24.
Notice that let's read, and Dan talked about these verses a little bit. I'm going to add a little bit to what Dan said. Verses 45 through 51.
Okay,
we can read them again.
45 to 51.
Yeah.
delivered. Thank you. Push that.
Alright. Who is the Lord talking about here?
Who is talking about the Lord?
He is talking about leaders in the church of God.
Sangha Nayakulu Gurinchi Yesu Maatladutunnadu Ikkada.
He is talking about elders and pastors and teachers who are giving the food of the Word of God to the flock.
Elders, peddalu, sangha kaapalu, sangha naayakulaki devudu aaharam ichadu. Indukosam sangha pettalu pettamani, Christulu pettamani, aatmiya aaharam.
You have the most tremendous responsibility.
మీకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత భారము.
And these verses are connected to the previous ones about one being taken and one being left.
ఈ మాటలు ఇందాక నేను చెప్పినే ఒకరు విడిచిపెట్టబడుతున్నారు ఒకరు తీసుకెళ్ళబడుతున్నారు దానితో కనెక్షన్ అయి ఉన్నాయి.
There's a little word in the Greek in verse 45, the little word then. Who then is the responsible servant?
కనుక 45వ వచనంలో ఇంగ్లీష్ లో మాట ఒక మాట ఉంది, హూ దెన్. హూ దెన్ అని అంటే ఎవడు, వాడెవడు. ప్రభు కోరుతున్నాడు మనము మెచ్యూరిటీలో రాక, పరిపూర్ణతలో రావాలని ప్రభు కోరుతాడు. ఎందుకంటే శ్రమతో విడిచిపెట్ట నువ్వు విడిపోకూడదు.
And my coming, my servant coming, one will be taken, but one will be left.
ఒకరు తీసుకోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. దేని కొరకు? నరకం కొరకు విడిచిపెట్టబడుతుంది, శ్రమ కొరకు.
Who will help the saints get ready for the Lord's return?
ప్రభు యొక్క రెండవ రాకడ గురించి విశ్వాసులు ఏమి చెప్తారు?
Brothers, it's the leaders in the flock who will help the saints get ready for the Lord's return.
సహోదరులారా, నాయకులే, సంఘ కాపరులే, సంఘ బిడ్డలు చెప్పేవారిగా మనం ఉండాలి. ప్రభు యొక్క రాకడ సిద్ధంగా ఉన్నది.
It is you and I who must help all the saints be mature and be ready for the Lord's return.
ఇవ ప్రభు యొక్క రాకడకు సంఘాన్ని సిద్ధపరిచే వారిగా నీవు, నీవు, నేను ఉండాలి.
We must feed them the word of God, we must nourish them and help them grow in order to be ready and spiritually prepared for the Lord's second coming.
కనుక ప్రభు యొక్క అకస్మాత్తు అయినటువంటి ఆ యొక్క రాకడకు సిద్ధం చేసే వారికి మనం ఉండాలి.
If we are doing this when the master suddenly comes, we will be blessed.
కనుక ఈ ఏది మనం చేస్తున్నట్టు ప్రభు చెప్పిన ఒకవేళ యజమాని వచ్చినప్పుడు కూడా మనం సిద్ధంగా ఉన్నాం.
He will give us more responsibility in the coming kingdom of 1,000 years.
కనుక రాబోయే 1,000 ఏళ్ల పరిపాలన మరి ఎక్కువగా బాధ్యతలు దేవుడు మనకి ఇస్తారు. ఇప్పుడు ఒక సంఘం మీద నమ్మకంగా ఉంటే,
on the other hand, if a leader, an elder, a pastor, or a teacher,
ఒక నాయకుడు కానీ సంఘ పెద్ద కానీ సంఘ కాపరి కానీ,
begins to develop something bad in his heart,
ఒకవేళ హృదయంలో తెలియనటువంటి ఒక బ్యాడ్ ఒక చెడ్డ కార్యాన్ని డెవలప్ చేసుకుంటాడు అనుకోండి,
చిన్నప్పుడు
చిన్నవాళ్ళు నేను పోలేదు ఒక టైం పట్టిందిలే ప్రభు రావడానికి, ఎందుకంటే దేవుడి బాధ్యత మర్చిపోతున్నాడు.
ఇతను
తెలియకుండానే కొన్ని విషయాలు అతని జీవితంలో చోటు
చేసుకున్నాయి. He mistreats other believers. Maybe he begins to be critical of them. Maybe he begins to be impatient with them. Maybe he begins to misuse them for his own advantage.
ఒకవేళ ఈ కాపరి సంఘ బిడ్డలు ఇదిగో సరిగ్గా చూడలేదేమో, కొంతమంది ప్రేమిస్తా కొంతమంది ప్రేమించట్లేదేమో, లేకపోతే ఇతర యొక్క స్వప్రయోజనం కొరకు సంఘాన్ని వాడుకునే వ్యక్తిగా ఇతను తయారైపోతున్నాడు. ఎందుకంటే తెలియకుండానే దేవుడు దూరం వెళ్ళిపోతున్నాడు. అతను
దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద హార్ట్ బికాజ్ దట్ పర్సన్ హ్యాస్ ఫర్గాటెన్ అట్ ఎనీ మోమెంట్ హి కెన్ బి కాల్డ్ టు అకౌంట్ by the second coming of Jesus Christ for his faithfulness.
Endukante ee viswasi ee yokka naayikulu marchipoyadu prabhu ee kshanamaina akasmathuga raavachu itanni lekkaadochu ane vishayam marchipoyadu.
And then he can also begin to eat and drink with the drunkards.
Ingidre em chestadu chinnaga tinadam thagatam bayatiki velli modlu pettadu vere annuntha kalisi.
This doesn't mean literally getting drunk, but it means, again, this matter of overindulgence in the worldly pleasures that the worldly people do.
And if you have to say that the Bhagavad Gita is not the same, you have to say that the Bhagavad Gita is not the same. You have to say that the Bhagavad Gita is not the same. You have to say that the Bhagavad Gita is not the same.
In America, it is sad to see this.
అమెరికాలో ఎక్కువ జరుగుతుంది విషయం. ఇప్పుడు
we see some pastors who are active in their flock, but when you see their lives, they're just into a lot of enjoyment of the things of this world.
గనుక మనం సంఘాలను చూస్తే పాస్టర్ బిజీ బిజీగా ఉంటా ఉంటారు సంఘాలు సంఘ కార్యక్రమాల్లో, కానీ ప్రతి ఆత్మీయ జీవితం చూస్తే మందంగా ఈ లోపల పడిపోయిన వారిగా ఉంటారు.
They don't have the keen sense of the need to prepare the saints for the coming of the Lord, and they're just trying to have the best life they can down here.
ఎట్లుంటుందంటే ఎంత ఆనందాన్ని ఆనందించగలం ఒక పాస్టర్ గా అన్ని చూసుకుంటా, అంటే అదొక ఫ్యాన్సీ అలాగా అదొక లైఫ్ అయిపోతుంది. నిజంగా ఆత్మీయమైన బోధన చేయకుండా బిజీగా ఉండవచ్చు
కొంతమంది. కనుక
ఒకవేళ ఇటువంటి జీవితాలలో మనం ఉన్నట్లయితే ప్రభు అకస్మాత్తుగా రాబోతున్నాడు.
జ్ఞాపకం
చేసుకోండి,
లీడర్ ఏ టీచర్ is more accountable to God than a saint who is not a teacher.
చూడండి, సంఘ బిడ్డ కంటే కూడా సంఘ నాయకుడిని దేవుడు లెక్క అడుగుతాడు ఎక్కువగా.
This is according to James 3:1. Don't look it up now. We don't have time. Write down James 3:1 and 1 Corinthians 4:1-5.
యాకోబు 3:1 రాసుకుని టైం లేదు చూడద్దు. యాకోబు 3:1 మొదటి కొరింథీయులకు
1 Corinthians 4:1-5
కూడా.
Because we are more accountable and responsible because we are leading the flock by our ministry.
మొదటి కొరింథీ 4:1-5 కూడా మనమంటే ఒక మార్గం చూపించేటువంటి నాయకులుగా సంఘ కాపురులుగా మనం ఉండాలి.
So God has a very high standard and expectation of our doing our duty as a leader of the flock.
సంఘ నాయకుడిగా ఉన్న నీవు మీద నీ మీద దేవుడికి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దేవుడు ఆశ కలిగి ఉన్నాడు నీ పట్ల.
So if we fail in our responsibility, in our stewardship, there will be severe judgment by Christ.
క్రీస్తు ద్వారా కఠినమైన తీర్పు నీ మీద ఉంటుంది, ఎందుకంటే నీవు ఆయన ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోలేదు కనుక.
This severe judgment is described in verse 51, Matthew 24:51. I will describe this the next time I speak just a little bit. We don't have a lot of details, but just keep this in mind. The leaders of the flock are more responsible.
కనుక సంఘాన్ని నడిపే వారి మీద ఎక్కువ బాధ్యత ఉంది జాగ్రత్తగా మర్చిపోవద్దు.
God has given you great responsibility to help the saints mature and be ready for the coming of the Lord.
కానీ దేవుని యొక్క రాక కొరకు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు చెప్తున్నాడు మనతో.
You and I must speak the flock of God with the right room at the right time to help them grow.
కనుక మనుషులు ఎదగడానికి సరైన ఆహారం ఇచ్చే వ్యక్తిగా సంఘకాపరిగా ఉండాలి.
If we do not do this, then we will have a severe judgment from God.
కనుక మనం కానీ ఆ ఇచ్చిన పరిగణ చేయకపోతే తీర్పు కఠినంగా నిర్ణయించవలసిన జాగ్రత్త.
So each day we must watch our own heart and be ready to be faithful in our responsibility before God.
దేవుని ఎదుట సరైన వ్యక్తిగా నువ్వేసరి చూసుకో.
Because the Lord is coming suddenly.
ఎందుకంటే దేవుడు అకస్మాత్తుగా రాబోతున్నాడు.
And we want to be blessed by Him with greater responsibility in the kingdom to come.
కనుక దేవుడు రాజ్యములను ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలంటే ప్రభు చెప్పినట్టుగా మనం చేసే వారిగా ఉండాలి.
Amen.